వ్యక్తిగతంగా మీరు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తాం మనం. ఆ జీవితంలో ఏదైనా మార్పులు వచ్చేస్తాయా, ఏమైనా వస్తాయంటే రావు, అర్థమవుతాం లేదండి. మన వ్యక్తిగత జీవితము వ్యక్తిగత జీవితంలాగే జీవిస్తుంటాం. సమాజపరంగా ఎలాంటి నియమాలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి నియమాలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయో, ఆ బాధ్యతలను ఆ విధంగానే స్వీకరిస్తాం. పనులు కానీ, దానికి చేయవలసినటువంటి నిర్ణయాలు కానీ సమాజపరంగా ఎలా తీసుకోవాలో అలాగే తీసుకుంటాం. అంటే మన జీవితాలలో ఒక అదృశ్య శక్తి ఏదైనా వచ్చేసి అలా 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 మార్చుకుంటూ వెళ్ళిపోతుంది అనేది మనం చేయటం లే. నేను ఎలా మన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాను, కుటుంబ జీవితం గురించి మాట్లాడుతున్నాను. కానీ ఆధ్యాత్మిక జీవితం మాత్రం చాలా విచిత్రమైనటువంటి మార్పు ఈ రోజు నుంచి తిరుగుతుంది మీకు. అది రెండింటికి చాలా అర్థం చేసుకోండి మీరు. ఆధ్యాత్మిక జీవితము మామూలు జీవితము, మామూలుగానే జీవిస్తూ ఉంటాం, ఏమి తేడా లేదు రావు. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసరికి ఏంటా తేడాలు అనేదే రామకృష్ణ పరమహంస యొక్క జీవితం మనకి తెలుపుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి తపశక్తి సంపన్నుడు కదా, ఏం కావాలనుకుంటే అది చేసేస్తాడు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది మహాత్ముల జీవితంలో జరగనటువంటి మిరకల్ సాగు జీవితంలో జరిగాయి. కానీ ఆ యాంగిల్లో మనం చూడం ఆయన జీవితాన్ని. ఏదైనా ఆ సకల సమర్థత అని చెప్పుకుంటానే గురుతత్వానికి, ఆ గురు ప్రార్థన ఇప్పుడు అనుకున్న దానికి ఏంటా సకల సమర్థత అంటే, మధురాబాబు ట్రస్టీ, స్పిరిచువల్గా ఆయనకి పెద్ద హైట్స్ ఏం లేవు, మామూలు వ్యక్తి, అతి మామూలుగా జీవించాడు. కానీ అతని అదృష్టం ఏంటంటే రామకృష్ణ పరమహంసతో కలిసి జీవించాడు. ఒకనాడు సాయంత్రం రామకృష్ణ పరమహంస ప్రచారం చేస్తున్నాడు ఇలాగే ఒక వరండాలో. ప్రచారం చేస్తూ ఉంటే ఈయన కాళికాదేవి ఉపాసకుడు కదా, అసలు కాళికాదేవి ఉపాసన అంటారు, ఏమంటాడు, ఈయన ఏం చేశాడో నాకు తెలియటం లేదు అని మనసులో అనుకున్నట్ట ఆయన. ఇంకా నడుస్తున్నాడు, అనుకున్న వ్యక్తి మామూలు సగటు వ్యక్తి, డబ్బే తప్ప ట్రస్టీ బోర్డు అంతే. ఆయనకి ఉన్న అర్హత ఏంటి అంటే రాణి లక్ష్మీదేవి అదుడు అంతే, మిగతా అర్హతలు లేవు రామకృష్ణ పరమహంస దగ్గరగా ఉండటానికి అనుకున్నాడు. ఇలాగే ఈయన కాళికాదేవి ఉపాసన చేసేట మరి ఏం చేశాడో ఏంటో, ఏదో మా నెలా పడిపోయాడు అంతే కదా విడుచుకుని అనుకుంటూ ఉంటే, ఇలా నడుస్తూ ఉంటే రామకృష్ణ పరమహంసలా కనిపించేట, వెనక్కి తిరిగి వెళ్తున్నాడు కదా కాళికాదేవిలా కనిపించేట. అదిరిపోయాడు. ఇంకోసారి ఏం జరిగింది, ఓ చెట్టు ఏదో పూలు, ఆ చెట్టు పేరు నాకు గుర్తులేదు, తెల్ల పూలు పూసే చెట్టు అది. మీ కాళికాదేవి చాలా సమర్థులాలు అంటారు కదా, ఠాకూర్ అని పిలిచేవారు అక్కడ. అంటే మా బెంగాల్ దేశంలో గురువు స్థాయిలో ఉన్నవాడిని వాడిని ఠాకూర్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఠాకూర్జీ మరి దీనికి ఎర్ర పూలు పూస్తాయా అన్నట్ట. అమ్మ సంకల్పించుకుంటే ఎందుకు పూయడం, తను ఏం అనలే జరగాలని, తను కోరుకోను లేదు జరగాలని. అది గుర్తుంచుకోండి రామకృష్ణ పరమహంస జీవితంలో ఆయనకి కాళికాదేవిలా కనిపించాలి అని ఆయన అనుకోలే. అనుకున్నదేవుడు మథురాబాబు అనుకున్నాడు, వీళ్ళ సాధన ఏంటి, వీళ్ళు చేసేది ఏముంది అని. కావలసినటువంటి అనుభవం ఎవరిచ్చారు, కాళికాదేవి ఇచ్చింది. మీరు ఈ భావన గుర్తుంచుకోండి, మీ జీవితాలలో రాబోయేటటువంటి మార్పులు మీరేదో పోజు కొట్టేసి ఎవడైనా నన్ను ఆ వైపు చూస్తారు కదా, నాకు నాలుగు చేతులు శంఖం చక్రం కదా కనిపించాలి అనుకుంటే కనిపించదు. కానీ ఆ ఎదుట వాడికి వాడి భావన బట్టి మీలో ఉన్నటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఈ దీక్ష తీసుకున్న తర్వాత జరగబోయేటటువంటి సిచ్యువేషన్, కానీ ఆ సిచ్యువేషన్ మీ కంట్రోల్లో ఉండదు. అది మీ కంట్రోల్లో ఉందంటే మీకు సమర్పణ జరగలేదని అర్థం. అర్థమైనా జరగబోయే సంఘటన చెప్తున్నాను నేను. అంచేత గబుక్కుని ఎవరైనా వచ్చేసి ఇలా జరిగింది అనుకుంటే మీరు మీసాలు తిప్పటం మొదలెట్టారనుకోండి, మీసాలు మాత్రమే మిగులుతాయి, అనుగ్రహం పోతుంది. కానీ అనుగ్రహం ఇవాళ మీకు లాభవుతోంది ఆ దీక్ష. అందుకు ఏంటి ఎలాంటి పొజిషన్ మీరు ఫేస్ చేయాలో చెప్తున్నాను నేను. ఇంకా చాలామంది వచ్చి చెప్తూ ఉంటాను నేను ఇలా అనుకున్నానండి, ఇలా అయిపోయిందండి అంటే వాళ్ళతో పాటు మీరు సంతోషించండి, తల్లి అనుగ్రహం ఉంది, గురువుల అనుగ్రహం ఉంది అని. ఏ సరే ఎర్ర పువ్వులు పూస్తుందా తెల్ల చెట్టుకి అన్నాడు. తల్లి అనుగ్రహం అంటే ఎందుకు పోయింది అన్నాడు. రెండో రోజు పూసింది అవుతుంది కదా. ఇలాంటి మార్పులు మీ జీవితంలో జరుగుతాయంటే ఈ మార్పులు ఎవరి వల్ల జరుగుతున్నాయో గుర్తుంచుకోండి, మీ వల్ల జరగబోయేవి.
మీరు ఏ గురు సత్తాకి అయితే మీరు ఈరోజు సమర్పణ చేసుకుంటున్నారో వాళ్ళు మీ ద్వారా ఒక పని చేయించదలుచుకున్నారు. వాళ్ళు చేయించదలుచుకున్నారు కనుక మీ ద్వారా ఆ సంఘటనలు జరుగుతాయి. కలెక్టర్ కలెక్టర్ పోస్ట్లో ఉన్నంత వరకు వాడు ఏం చెప్తే జరుగుతుంది కదా, రిటైర్ అయిపోతాడు. నేను కలెక్టర్ని మీరు చేయండి అంటే ఎవడు చేస్తాడు, ఎవడు ఏ పని చేయడు. కానీ ఆ కలెక్టర్ మాటలు అందరూ ఎందుకు వింటున్నారు, వెనకాతల గవర్నమెంట్ యొక్క అథారిటీ ఉంది, గురుసత్తా. అదే ఈరోజు నుంచి మీరు యాక్టివేట్ చేసుకోబోతున్నారు. మీరు అర్థం చేసుకోండి, మీరు ఏం చేయబోతున్నారో అర్థమైందా. కానీ నేను కలెక్టర్ని కనుక నా కొడుకు సీట్ ఇచ్చేయండి అంటే ఇస్తారా ఎవరైనా? వాడికి కూడా అర్హత ఉంటేనే, ఎవరికి, వాడి పిల్లవాడికి. అందుకే నేనేమన్నా మీ వ్యక్తిగత జీవితంలో మాత్రము ఈ మ్యాజిక్లు జరగాలి అంటే జరగవు, అది ఆశించాను. కానీ మీ ద్వారా ప్రపంచంలో రావాల్సినటువంటి మార్పులు ఏమైనా ఉంటే ఆ మార్పులకి మీ ద్వారా చేయించుకోదలుచుకున్నటువంటి ఏ మ్యాజిక్ అయినా వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోగలుగుతారు. అందుకే నువ్వు మ్యాగజిన్ స్టార్ట్ చేస్తానని ఆశావు కదా, స్టార్ట్ చేసే మూడు నాలుగు రోజుల్లోనే ఫాస్ట్గా జరగాలి. మనం చేత ఏమీ మీరు వెనక్కి ముందుకి ఆలోచించకండి. ఇందాక అబ్బాయి రాస్తాడు అన్నాడు, భోగినాడు కదా మంత్రాలు. మనం ఏం చేసాం, ఒకరోజు పోస్ట్పోన్ చేసాం, తప్పది. అది కూడా నేర్చుకోండి. రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి పెట్టుకోకండి. స్ఫురణ వచ్చినప్పుడు, ప్రేరణ వచ్చినప్పుడు అదే కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను ఏం మాట్లాడతాను, ఏం చేద్దాను, నేనే ప్లాన్ వేసుకొని రాలే, జరుగుతున్న దాన్ని బట్టి కదులుతూ వచ్చాను నేను కదా చెప్పి. నేనే రూల్స్ పెట్టుండొచ్చు ఏదో ఒకటి, కానీ నా రూల్స్కి విలువ ఏం లేదు. దేనికి విలువ? ప్రకృతికి విలువ కదా. అదే అర్థం చేసుకోండి జీవితంలో. ఈ గురుసత్తాకి మీరు ఎలా లొంగిపోవాలి అన్నదానికి ఈ ట్రైనింగ్ అంతా కూడా. మనం ఏం చేస్తాం, ఈ కార్యక్రమం ఎలా నడుపుతాం, ముందిదా 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 అనుకుంటాం, అనుకోవాలి కూడా, అనుకోకుండా అయితే. కానీ అనుకున్నాక పరిస్థితుల్ని బట్టి, మనకున్నటువంటి శారీరక పరిస్థితుల్ని బట్టి, లేకపోతే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నియమాలు మార్చేసుకుంటాం. కానీ లక్ష్యం మారలేదు. ఏంటి మన లక్ష్యం, ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యాం? దీక్ష తీసుకోవటానికి, ప్రతిజ్ఞ తీసుకోవటానికి. ప్రతిజ్ఞ తీసుకుంటాం, కానీ ప్రతిజ్ఞకి ముందు టిఫిన్ తిన్నావా లేదా, ఆహారం తీసుకున్నావా లేదా, ఇవన్నీ మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రతిజ్ఞ యొక్క బ్యూటీ పోతుంది. ఆ భావం అర్థమైంది కదా. ఇచ్చట మూడు చెప్పాను నేను, ఈ మూడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో సాధనకి చాలా ప్రాముఖ్యత ఇవ్వండి. ఇచ్చాను అంటే కాదు, సాధనకి ప్రాముఖ్యత ఇచ్చాను అంటే గంటలు గంటలు సాధన చేయాలని చెప్పాను కదా. చివరికి రోజుకి 12 గంటలు సాధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి గురువు అదే చేశాడు. గురువు శిష్యుడు ఏం చేయాలి? గురువుని మించాలి అంటే గురువు కంటే ఎక్కువ గొప్పగా చేయాలి. శ్రీరామ శర్మ ఆచార్య సాధన మీకు తెలుసు కదా, రామకృష్ణ పరమహంస సాధన మీకు తెలుసు కదా, ఎలా చేసేవాడు, ఏ సాధన చేసినా పరిపూర్ణ నిష్ఠతో చేసేవాడు. ఆ సాధన 24 గంటలు చేసేవాడు. రామకృష్ణ పరమహంస జీవితంలో ఉన్నటువంటి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆయన చేసిన ప్రతి సాధన కూడా టెంపరీ కాదు. ఒక 3 గంటల సేపే నేను సాధన చేస్తాను, 4 గంటల సేపే సాధన చేస్తాను అని కాదు. ఆయన ఏ సాధన చేసినా ఆ సాధన 24 గంటలు కొనసాగించేవాడు. ముస్లిం అయ్యాడు, ముస్లిం లాగా జీవించాలి అంటే గుడిలో అడుగు పెట్టలేకపోయేవాడు. పాప అతను వెళ్ళేవాడు గుడికి వెళ్తామని, కాదు వెనక్కి వచ్చేసేవి, మంటలు వచ్చేసేవి పూర్తిగా అంతే. ఇంకా ఆ 24 అవర్స్ ఆయన ముస్లిమే, క్రైస్ట్ సాధన చేశాడు. 24 అవర్స్ ఆయన క్రిస్టియనే. హనుమంతుడు సాధన చేశాడు, అసలు ఇంట్లో కూర్చో లేకపోయాడు, చెట్టుకి కూర్చున్నాడు. ఆ సాధన తీవ్రత మనం ఈరోజు గుర్తుంచుకోవాలి. అందుకో ఆ రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడుకోవటం, అంత సాధన తీవ్రత కావాలి. చివరికి ఆయన హనుమత్ సాధన చేస్తున్నప్పుడు ఆయన వెన్ను పూస కోకెక్స్ ఉంటుంది చివరి భాగం, 3 అంగుళాలు ఎంతో పెరిగిపోయింది తోకలాగా. అంటే ఏంటి, ఆ సాధన యొక్క తీవ్రత మన వ్యక్తిగత జీవితంలో మీరు చూపించుకోవాలి. మీకు మీరు నిర్ణయించవచ్చు. తీవ్రత అనేది వ్యక్తి వ్యక్తికి మారుతుంది. ఒకళ్ళు 5 గంటల సేపు సాధన చేసుకోవచ్చు, ఒకళ్ళు 1 గంట సేపు సాధన చేసుకోవచ్చు. దాని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ మీరు చేసుకోవాల్సింది ఏంటి, ఇంటెన్సిటీ. అదేనా, అది మీరు ఎవరికి వాళ్ళే, మళ్ళీ పక్క వాళ్ళని చూసి పక్క వాళ్ళకి మీరు చెప్పకండి. జడ్జ్ నాట్ ద టీవీ జడ్జ్. ఇంకోళ్ళ గురించి, ఇంకోళ్ళ సాధన గురించి మీరేమి పట్టించుకోవద్దు. నువ్వు చేయలేదే, నువ్వు చేయలేదే, నువ్వు చేయలేదే, ఎవరి సాధన వాళ్ళది. కానీ నేను కోరుకునేది ఏంటి, సాధన యొక్క తీవ్రత చివరికి రాత్రి పగలు చేసే స్థితికి ఎదగకపోయినా కనీసం రోజుకి 12 గంటల పాటు మనం సాధించగలిగే స్థితికి ఈ శివరాత్రి లోపల ఎదగగలగాలి మనం. మిల్లిమిల్లిగా మొదటి రోజే రాదు మనకి వ్యక్తిగత జీవితంలో. రెండోదేంటి, వ్యక్తిగత జీవితంలో మన ఉద్యోగాలు ఉన్నాయి, మనకి మన బాధ్యతలు ఉన్నాయి, కుటుంబంలో మనం ఏమి ఉంటే దాన్ని పూర్తిగా పట్టించుకుంటాం. మీరు మీ పూజలోనే పడిపోయారు, మీ సాధనలోనే పడిపోయారు అనే మాట మనకి వినిపిస్తే ఎక్కడో తప్పు చేశాం మనం. అసలు ఆ భావమే రాకూడదు ఎవరికి. మరి వీళ్ళు చాలా గొప్ప సాధకులు, వీళ్ళు సాధనే చేసుకుంటూ ఉంటారు, ఇంకేం చేయరు, బాధ్యత ఎంతగా మనం నెరవేర్చాలి అంటే వీళ్ళు సాధన చేస్తున్నారు అన్నది వాళ్ళకి అసలు గుర్తు రాకూడదు. ఇది రెండో నియమం, అర్థమైనా? సాధనల తీవ్రత ఫస్ట్ రూల్. రెండోది ఏంటి, వీరు సాధకులు అని బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాకూడదు. అర్థం కాకూడదు అంటే అర్థమైంది కదా ఏం చెప్తున్నాను, మీరు సాధన చేస్తున్నారు కనుక ఈ పని మీరు చేయరు అని వాళ్ళకి రాకూడదు. మేము సాధన చేస్తున్నాం కనుక ఉండిపోయితే మొన్న నాకు ఒక మున్నది కిందట తమాషా ఎక్స్పీరియన్స్ అన్నావు, నేను ఇప్పటికీ గుర్తుంటుని ఆలోచిస్తే షాప్కి వెళ్ళాను నేను, వెల్లుల్లిపాయ ఉన్నాయా అన్నాను. మీరు వెల్లుల్లిపాయ తింటారా అన్నాడు. నాకు ఎంత ఆనందం వచ్చిందో అంటే నేను సాధారణ అని షాప్ వాళ్ళు గుర్తించాడు. కానీ అది తప్పు, అది ఎందుకు తప్పు, మన రహస్యం బయటపడింది. ఇంకోటి ఏంటి, చాలా పెద్ద తప్పు, సాధకుడు కనుక వెల్లుల్లిపాయ తినకూడదు, అది మనకి సర్టిఫికేట్. భగవంతుడు కనిపించాడు కాదు, వెల్లుల్లిపాయ పాపం అతి కష్టమైన నిగ్రహించుకున్నాడు. అలాంటి రోడ్లు రానివ్వకండి. వీడు సాధకుడు కనుక వీడి జీవితంలో కొన్ని పనులు వీడు చేయడు అనే భావన రానివ్వకూడదు ఎవరికి కూడా. అర్థమైందా ఆ పాయింట్? ఎవరికి తెలియకూడదు మీరు సాధకులని. అందుకే సాధన ఏమంటా మనం, రాజ విద్య రాజగురు. ఇది మళ్ళా రామకృష్ణ పరమహంస జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని సాధనలు చేసినా ఆయన నిత్య జీవితంలో మార్పు లేదు, ఏమీ అసలు మీరు పట్టుకోలేకపోయేవారు. అసలు ఆయన ఎప్పుడు సాధన చేసేవాడు, ఏం చేసేవాడు, ఏ సాధన చేసేవాడు కూడా అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమయ్యే. కానీ నిజత కుటుంబ బాధ్యతల్లో, పిల్లల చదువు విషయంలో కానీ, వాళ్ళ హోంవర్క్ విషయంలో కానీ, నేను ఇప్పుడు గ్రామ సాధన చేసుకోవాలి కనుక హోంవర్క్ నువ్వు చూసుకో, ఫెయిల్ అయిపోయినట్టే, మీరు ఏమీ లాభం లేదు. మీ పనులు చేసుకున్నాక మిగిలిన టైం భగవంతుడు. కానీ ఎందుకు ఆ మాట అంటున్నాము అది అర్థం చేసుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నాము, మనము ఒక చోట పుట్టడానికి కారణము మనము ఇదివరకు చేసుకున్నటువంటి కర్మలు. కాబట్టి ఇక్కడ పుట్టాం, అది ఎప్పుడూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా దగ్గర చాలా మంది వచ్చి, మాస్టర్ కాకువాయలు మీరు ఎప్పుడు పెడతారు, నేను ఇంకా నా జీవితాన్ని ఇక్కడ ఇచ్చేసి సాధన చేసుకుంటాను, ఇంట్లో చేసుకోలేని వాడు అక్కడేం చేస్తాను, చేయలేము ఇంకో చోట చేయలేము. మీరు చాలా సుఖంగా ఎక్కడ ఉండగలరు అక్కడే ప్రకృతి మిమ్మల్ని ఉంచుతుంది, అంతకంటే బెస్ట్ ప్లేస్ మీరు నిర్ణయించుకోలేరు. అది అసలు మనస్సును ముద్రించేసుకోండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఉన్నారో, ఏ కుటుంబ పరిస్థితుల్లో ఉన్నారో, అది మంతెత్తుతోన్నట్టు ఉన్నా అంతకంటే శుద్ధమైన పరిస్థితి మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇదేంటిది, వేదాల్లో చెప్పినటువంటి వాక్యది, జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియేసి అనే మాటకి అర్థం అది. ఇంకా అంతకంటే సుఖమైన ప్లేస్లో మీ కర్మవశాత్తు కానీ, మీకున్నటువంటి ఆ కర్మ బంధనాల వల్ల కానీ, మీకున్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల కానీ, అంతకంటే బెస్ట్ పొజిషన్ ఉండదు. బెస్టెస్ట్ అని అనగలిగితే అదే అందాం మనం. దాని భావం అర్థమవుతుంది కదా, మీరు ఎక్కడ ఏ క్షణంలో ఎక్కడున్నారో అదే ఇంప్రూవ్ చేసుకోలేరు మీరు. అందువల్లే ఏ మహాత్ముడైనా కూడా వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ని దాటడానికి ట్రై చేయలేరు. మీరాబాయి కానీ, జ్ఞానేశ్వర్ కానీ, రైదాస్ కానీ, కబీర్ దాస్ కానీ, సక్కుబాయి కానీ, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఏ ఆశ్రమాలు స్థాపించలేరు. వాళ్ళ పేరు మీద ఆశ్రమాలు వచ్చాయి వేరే విషయం. రామకృష్ణ పరమహంస ఏ ఆశ్రమం స్థాపించాడు? ఏం స్థాపించలే. కానీ రామకృష్ణ మిషన్ అది పేరు మీద పెట్టుకున్నారు. వాళ్ళ బాధ్యతలు వివేకానంద పనిచేశాడు సరే, తర్వాత ఇంకో వివేకానంద మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాడో రామకృష్ణ మిషన్లో కనిపించడు, అసంభవం. రామకృష్ణ మిషన్లో ఇంకో వివేకానంద ముందుకు వస్తాడు రాడు, అయిపోయింది కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయాక మళ్ళీ అది ఎలా రిపీట్ అవుతుందని, రిపీట్ కాదు అది కూడా. మీరు అంతకంటే గొప్ప వ్యక్తులుగా మారబోతున్నారు, వివేకానంద కంటే గొప్ప వ్యక్తులుగా. వివేకానంద పశ్చాత్తాపం. కానీ ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే, మీరు ఎక్కడ పనిచేయాలో మీకు అర్థం కావట్లేదు. పనిచేయాలి మాస్టర్ అని అడుగుతారు, ఎక్కడ పనిచేయాలి, ఉన్న చోట పనిచేయాలి మీకు. ఇంచేత ఉన్న చోట పనిచేయాలి, అక్కడ నువ్వు పనిచేయాలి అని ఎవరు నిర్దేశించారు? కాలపురుషుడు. ఫలానా కుటుంబంలో ఫలానా వాళ్ళకి భర్తగా, ఫలానా వాళ్ళకి తండ్రిగా, ఫలానా వాళ్ళకి అన్నగా, ఫలానా వాళ్ళకి కొడుకులుగా, ఫలానా వాళ్ళకి భార్యలుగా, రకరకాల పోస్టులు మీకు ఎవరిచ్చారు మీరు నిర్ణయించుకోలేదు. మన ఇష్టం అయితే ఇక్కడ ఎందుకుంటాం? స్విట్జర్లాండ్లో ఏదైనా ఒక 5-స్టార్ హోటల్ తాలూకు ప్రొపరేటర్ యొక్క కొడుకుగాను దేనిగానో పుట్టాలని నేను కోరుకునేవాడిని. ఈ సంగతి నాకు తెలియదు, కానీ మరి జరగలే, అది జరగదు కూడా. ప్రకృతి మన ఇష్టం వచ్చినటువంటి ఇంకా ప్రకృతి గొప్పది. అంచేత మీరు ఎక్కడ ఉన్నారో స్వర్గాధిపతి స్వర్గం కంటే కూడా అదే గొప్పది అని నిర్ణయించినవారు భగవంతుడే. భగవంతుడి నిర్ణయం కంటే మనకి ఎక్కువ రాదు కనుక స్వర్గాధిపతి గెలియసి అనే భావన అక్కడే తెచ్చుకోండి. అందరూ తెచ్చుకుంటే ప్రతివాడి మనస్సులో వాడున్న స్థలం ఎలా అనిపిస్తుంది? స్వర్గంలా కనిపిస్తే అలాంటి వాడు ఉన్నదంతా ఏమవుతుంది? స్వర్గంగా నిర్మించే స్వర్గంగా మార్చడానికి మీరు చేసేది ఏముంది? భావన కరెక్ట్గా ఉంటే, ఈ అవగాహన కరెక్ట్గా ఉంటే అదే స్వర్గం. అంతమంది బాధాతప్తులు హృదయాలందరూ కూడా ఈ మహాత్మ దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు? అదే స్వర్గం. పుట్టపర్తి స్వర్గం అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అక్కడ ఆయన ఉన్నాడు? అంతేగా, శిరిడి ఇప్పటికీ స్వర్గంగానే వెలుగుతోంది. ఎందుకు అక్కడ ఆయన ఉన్నాడు? మరి మీరు స్వర్గం నిర్మించాలి అంటే ఎక్కడ నిర్మిస్తారు? ఎక్కడ పరిగెడతారు? కాకివాయ వెళ్ళాలా? వద్దు. కానీ కాకివాయలో మనం పని చేద్దాం, మాట్లాడండి. అదే చెప్పా, ఫ్రీడమ్. మాట్లాడటం కూడా ఫ్రీడమ్, లేకపోతే ఇదేంటి ఐదే? తర్వాత నేనేమనుకుంటాను ఆ జవాబు ఇవ్వటానికి ట్రై చేయకండి. నా మనసులో దూరకంటే దూరలేదు మీరు, కానీ మీ మనస్సును నాకు ఇచ్చేయండి, మార్చేస్తాను. కానీ మీ మనసులో ఏముందో నాకు తెలియాలి కదా, లోపల ఉంచుకుంటే బయటకు వచ్చేయండి. ఇలాగే ఉండాలి కాబోలు, మీకు తెలియదు ఎలా ఉండాలి. అన్ని మీరు అనుకున్నీ తల కింద అయిపోయాయి అనుకుంటా ఇవాళ అసలు మీ ప్రోగ్రామ్స్ మొత్తం వచ్చిన కూడా అది అని చేత అనుకోకుండానే నాకు తెలియదు అది చిచ్చా కదా. అంచేత మీరు ఏమనుకుంటే బయట చెప్పేశారు అనుకోండి, కరెక్ట్ చేస్తానండి. మీరు ఇలా ఆలోచించారు అలాగే మీకు ఎప్పటికీ రాదు. మీరు నా గురించి ఊహించేది ఖచ్చితంగా తప్పవుతుంది. ఇచ్చేయంటే మీ ఊహ కనుక, అంతకంటే ఇచ్చేస్తే నా గురించి ఊహించలేదని కాదు, మీరు ఆలోచిస్తారు నేను ఎలా ఆలోచిస్తాను. అక్కడ మీరు ఉంటారుగా, మీరు పక్కకు పడేస్తే అందరినీ ఒకటే ఆలోచన భావం అయింది కదా గురు సత్తాది. అంచేత ఆ స్వర్గాధిపతి గెలియసి అనేటువంటి భావన మనసులో ఏ ప్రేరణ వస్తే ఆ ప్రేరణకు అనుగుణ్యంగా చేసేసుకుంది. కానీ ఆ ప్రేరణ నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఎక్కడికో వెళ్తే బాగుంటుంది అనిపించింది అనుకోండి, రాంగ్ ఖచ్చితంగా రాంగ్ అది. మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు ఏం చేయగలరు అని ఆలోచించారు. ప్రతి మహాత్ముడు వాడున్న స్థలాన్ని తీర్థంగా మార్చాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలే, ఆలోచించండి. ఎవరైనా స్థలం మార్చుకున్నారేమో, వాడున్న చోటు తీర్థంగా మారితే మీరున్న చోటు ఎందుకు మారదు? ఆ మార్పు తీసుకురావాలని అర్థమైంది కదా. మహాత్ముల జీవిత చరిత్ర నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది అది. మీరు ఎక్కడ ఉంటే అదే. ఇప్పుడు బాబా వైట్ ఫీల్డ్లో ఉన్నారు అంటే మనం ఎక్కడ పరిగెడతాం? వైట్ ఫీల్డ్కి పరిగెడతాం. పుట్టపర్తి మనం వదిలేస్తాం, ఎంత పెద్ద బిల్డింగ్స్ అన్ని ఉన్నా అక్కడికి వెళ్ళాం. అంచేత అసలైనటువంటి ఆ చేతనత్వము, అసలైనటువంటి ఆ సాధన రహస్యం ఏమిటి అంటే జనని జన్మోద్యమిష్ట స్వర్గాధిపతి గెలియసి. మన బాధ్యతలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు, వాటిని మీరు ఎంత బాధగా నిర్వర్తించాలి అంటే మీరు సాధకులు అని ఎవరికి గుర్తుండకూడదు. మహావీరుడి జీవితంలో మహావీరుడు తెలుసు కదా, బుద్ధుడు సమకాలీకుడు, అజ్జైన్ తీర్థంకరులు అవతార పురుషుడు. అతను పెళ్లి చేసుకోలేదు, అతని వదిన అన్న ఉంటూ పాటు ఉంటూ ఉండేవాడు. ఒకసారి వాడు వదిన దగ్గరికి వెళ్ళి వదిన నేను సన్యాసం పుచ్చుకోవాలనుకుంటున్నాను, ఇంకా నాకు ఇక్కడ రాజమహల్లో ఉండాలని లేదు అంటాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మనం చేసే తప్పుల్లో చాలా పెద్ద తప్పు, చేయబోయేది. అంచేకాలంలో ఆ రాజమహల్లో ఉండాలి, నాకు ఉండాలని లేదు అంటే నేను వదలనండి ఆవిడ. ఉండాల్సిందే, నువ్వు వెళ్ళిపోతే అట్ట, మీకు చాలా ప్రేమ నాకు నీ మీద, తర్వాత ఉండిపోతాను అన్నాడు. ఓ సంవత్సరం వెళ్ళింది, మళ్ళీ వెళ్ళాడు వదిన, మరి నాకు ఇక్కడ వీక్షించటం లేదు, వెళ్ళిపోతానన్నది వదలండి. అలాగా 4-5 సార్లు జరిగింది. 4-5 సార్లు అలా జరిగాక పిలిచింది, బాబు నువ్వు వెళ్ళిపోండి, ఎందుకు వీడు ఉన్నా లేనట్టే ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇంచేత వైరాగ్యము అనేది ఒక మానసిక స్థితి, కానీ నేను అడుగులో పోయి వైరాగ్యం అవుతాను, ఇట్ ఈస్ ఎ మెంటల్ స్టేట్. ఆ మానసిక స్థితి ఏంటి అంటే దేంతోనూ అటాచ్మెంట్ లేకుండా ఉండటం. మహావీరుడు ఏం చేశాడు, సన్యాసం పుచ్చుకుంటాను అన్నాడు, రాజమహల్లోనే ఉన్నాడు. రాజమహల్ను వాడు వదిన ఎంత ప్రేమగా చూసుకునేదో, ఆటంలోనే ఆపటంలోనే తెలిసింది కదా, అంత ప్రేమగానే ఈ మూడాళ్ళు చూసుకుంది. కానీ ఇతను ఎంత విరాగి అయిపోయాడు అనుకుంటే అవంతా అనుభవిస్తూనే ఉన్నాడు, కానీ దాని మీద ఇతనికి అటాచ్మెంట్ లేదు. చివరిగా అటాచ్మెంట్ లేదు అని ఆవిడకి కూడా అర్థమైంది, ఇంకా బాబు నేను వదిలేస్తున్నాను అని. అదేందా లాజిక్? ఆ జీవితం కావాలండి, మనం నిత్య జీవితంలో పూర్తిగా జీవించండి, కానీ విరాగులు అవ్వమని నేను చెప్పటంలో బాధ్యతగా ఉండండి. చిన్నపిల్లల బాధ్యత కానీ, ఇంట్లో వాళ్ళ బాధ్యత కానీ, మీరు ఎక్కడైనా వదిలేరు అంటే ఇంకా మీరు పెద్ద బాధ్యత ఏం చేస్తారు? యుగాన్ని మారుస్తారు. కుటుంబంలోని బాధ్యత సమానంగా తీసుకోకపోతే అదేదండి. పాయింట్స్, ఇంకా మూడో పాయింట్ రండి. మూడో పాయింట్ గురించి చెప్తూ డైవర్ట్ అయ్యాను నేను. కానీ ఎందుకు డైవర్ట్ అయ్యాను అంటే మీకు ఆ పాయింట్స్ స్ట్రెస్ చేయడానికి. వ్యక్తిగత జీవితంలో 12 గంటల సాధన. 12 గంటల సాధన అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రఫ్ టైమింగ్స్ ఇవి. సాధనలోనే ఉంటాం మనం, కానీ మీరు ఈ సాధన చేస్తున్నట్టు ఎవరికి తెలియదు. ఇంచేత సాధన అనేది దేన్ని సాధిస్తున్నాం మనం, ఎందుకు ఇదంతా చేయటం? గ్రామ సాధన అంటాం, రథ ప్రదక్షిణాలు అంటాం, ఇవంతా దేనికోసం చేస్తున్నాం మనం? మనస్సుని మార్చుకోవటానికి. నీ మనస్సు మారిందో లేదో అది ఇంపార్టెంట్, కానీ బయట మీరు ఇలా కూర్చున్నారో లేదో అన్నది ఇంపార్టెంట్ ఏం కాదు. ఎంతవుతుంది ఆ పాయింట్? అంతేలేమి, 12 గంటల కాలము మీరు మీ మనస్సు మారుతుందా లేదా అనే దాని మీద కేటాయిస్తారు మీరు. దానికి మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. నేను మా తమ్ముడు కూతురికి స్నానం అది చేస్తూ ఉంటే కావాలని తీసుకున్న ఆ బాధ్యత, చిన్నపిల్లల్ని పెంచగలమా పెంచలేదా సాధన చేస్తూ చేస్తున్న అన్నీ కూడా గాయత్రి దేవి చేస్తున్న సాధన చాలా హాయిగా ఉండేది. ఇక్కడంతా నటనేగా ఆచమనం సమర్పయాన్ని అటు చూస్తే ఇటు స్నానం సమర్పయాన్ని రెండు చుక్కలు తీ. కానీ అక్కడ పాపకి స్నానం చేస్తున్నప్పుడు నువ్వు హాయిగా చేయించవచ్చు కదా, గాయత్రి దేవికి స్నానం చేయిస్తున్నాను, ఇంకప్పుడు అదేమవుతుందని. పెద్ద సాధన అది, పిల్లలకి స్నానం చేస్తున్నప్పుడు నువ్వు ఇష్టదేవతకి స్నానం చేయిస్తున్నాను అనుకున్న భావంతో చేయించాలనుకోండి, ఎలా ఉంటుందని. పెద్ద సాధన అయిపోయింది అసలు అది. ప్లస్ ఇక్కడ పిల్లలు హాయిగా ఉంటారు, వాళ్ళని సాచి నెంపకాయ కొట్టలేరు, అప్పుడు చెవులు మెలయలేరు, స్నానం చేయకపోతే మరి గాయత్రి దేవి కదా. ఆ సాధన మీరు 12 గంటలు చేయమంటున్నాను నేను. అర్థమైందా? ఏ సాధన? మీరు మనస్సు మార్చే సాధన అనేది. అందుకు చేతి ఎక్కడికో ఎందుకు పారిపోతాను, మీరు ఎందుకు గాభరా పడతారు? ఏం చేయట్లే, మనస్సు మార్చుకోవటమే. ఆ భావనతో చేయండి అక్కడ. అర్థమైందా పాయింట్? అప్పుడు సాధన అయింది, కానీ మీరు సాధన చేస్తున్నట్టు ఎవరికి తెలుసు? మీ ఒక్కళ్ళకే తెలుసు. అది రాజ విద్య, రాజగుహ్యం. ఎవరికి ఏం తెలియదు. చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీడికి ఎంత మోహమో, ఇంకా అసలు ఈ మోహంతో వీడు సాధన చేస్తున్నాడంట, అసలు మోహం ఉందా అక్కడ? వాడికి పిల్లవాడు కనిపించడంలే, హోంవర్క్ చేస్తున్నప్పుడు కృష్ణుడు కనిపిస్తున్నాడు. యశోద కృష్ణుడు సీన్ చూసి ఆహా అలా మేము కూడా చేస్తే బాగుండు అంటారు, వాళ్ళు చిన్న కుర్రాడు వస్తే పాత్ర కొడతారు. ఆ సాధన, అర్థమైన సాధన. పిల్లలతో టీచర్స్కి ఇంకా హాయ్, పిల్లలతో చేస్తున్నాను డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఆ పిల్లలని చూసుకోండి వాళ్ళని. ఇంకా సాధన నేను ఎలా చేస్తాను మాస్టారు? 12 గంటలంటే 24 గంటలు సాధన అయిపోతుంది మీకు. మనస్సును మారాలి అది. ఇది మారిన తర్వాత రామకృష్ణ పరమహంస గురించి ఆయన జీవితంలో జరిగినటువంటి మిరకిల్స్ మీ జీవితంలోనూ కూడా ఈ రోజు నుంచి జరగటం స్టార్ట్ అవుతాయి, జరుగుతూనే ఉన్నాయి. మీరు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తిస్తారంతే. ఆ మిరకిల్స్ కోసం మాత్రం ఇది చేయకండి. మీరు దానికోసం చేస్తే ఏమీ జరగదు. కానీ మీరు కరెక్ట్గా ఇందాక నేను చెప్పినవి రెండూ చేస్తే ఈ మిరకిల్స్ మీ జీవితంలో సహజంగానే స్టార్ట్ అవుతాయి, అవి తీరాలి. ఎందుకు అని వాళ్ళది మిలిటరీలో వాడు అక్కడెక్కడో హిమాలయాల్లో కూర్చుని యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాడు. వాడికి కావాల్సిన మెషిన్ గన్స్ అవర్ సప్లై చేస్తారు, దానికి కావాల్సిన తూటాలు అవర్ సప్లై చేస్తాడు, వాడికి కావాల్సిన ఫుడ్ అవర్ సప్లై చేస్తున్నారు గురుసత్తా. దాన్ని మనం గురుసత్తా అంటాం, ఇక్కడ గవర్నమెంట్ అంటాం, ఏదో ఒకటి ఉంది. వాడు ఏమైనా అక్కడ ఆలోచిస్తున్నాడా, నాకు రొగ్గ ఎక్కడి నుంచి వస్తుంది, నాకు టీ ఎక్కడి నుంచి వస్తుంది, అద్భుతమైన ఫుడ్ వాడికి వస్తుంది, మామూలు వ్యక్తులకి రాని ఫుడ్ వాడికి హిమాలయాల్లో ఆ 10,000 అడుగుని ఎత్తునొస్తుంది. ఎందుకు ఇస్తుంది?
దేశం కోసం సమర్పణ చేసుకున్నాడు, గవర్నమెంట్ కోసం సమర్పణ చేసుకున్నాడు కదా. మరి మీరు అలాగా గురు సత్తాకి సమర్పణ చేసుకుంటే, సమర్పణ ఎక్కడ జరుగుతుందో అర్థం చేసుకోండి, మీ మనస్సులో జరుగుతుంది అది, మీరు చేసుకున్నారా లేదో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఆ సమర్పణ కనుక మీరు చేసేసుకుంటే, మీ పిల్లల ఎడ్యుకేషన్, మిలిటరీ వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ స్కూల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, అద్భుతంగా రన్ అవుతూ ఉంటాయి డిసిప్లిన్డ్గా. ఎవరు రన్ చేస్తారు అది? గురు సత్తా రన్ చేస్తుంది. అందులో అడ్మిషన్ ఎవరు ఇస్తారు? మిలిటరీ వాళ్ళకి. ఏం ఒక్కనే వాళ్ళు మిలిటరీ వాళ్ళు అంటే అడ్మిషన్ వచ్చేస్తుంది అంటే, ఆటోమేటిక్గా ఎక్కడున్నా కంగారు ఉంది ఇంకా. మీకు మీరు సమర్పణే కనుక చేసేసుకుంటే కంగారు ఉండదు ఇంకా. ఆటోమేటిక్గా మీ జీవితంలో కావాల్సినటువంటి వనరులు కానీ, ఇప్పుడు ఒక మెషిన్ గన్ను అది ఎంత కష్టమో కదా కొనటం, అది ట్యాంకులు అవి కానీ అంతా కొని, ఆ మిలిటరీ వాడు 8వ క్లాస్ కూడా చదివి ఉండేడు వాడు, 5వ క్లాస్ కూడా చదివి ఉండేడు వాడు, వాడి చేతికి ఇచ్చేస్తున్నారు అంత ఖరీదైన వస్తువులు, కోట్ల రూపాయలు కదా ప్యాటెంట్ అయిన అవి, అవంతా ఓడిస్తున్నాయి. మీ చేతికి ఎలా వస్తాయి ఆయుధాలు? అవి ఈ నూతన యుగ నిర్మాణానికి కావాల్సినటువంటి ఆయుధాలు మీ చేతికి ఇవ్వబడతాయి. కానీ ఎప్పుడు ఇవ్వబడతాయంటే మీరు ప్రూవ్ చేసుకోండి, నేను సమర్పణ చేసుకున్నాను. నోట్తో అంటే లాభంలే, మీ జీవితంలో కనిపించాలి ఆ సమర్పణ. ఎలా కనిపిస్తుందో చెప్పాను కదా, వ్యక్తిగత జీవితంలో సాధన తీవ్రత, రెండు మీరు సాధువులు కాదు అని కుటుంబ సభ్యుల చేత ఆలోచించగలగాలి. సమస్య ఉంది కదా, ఒక పక్క ఏం చెప్తున్నారు, మీరు గంటల గంటలు సాధన చేయాలని. ఎలాగో చెప్పానుగా మీకు ఉదాహరణ, మనస్సు అక్కడ ఉన్నది ఎప్పే, ఆ మనస్సు మారాలి. ఆ మనస్సు మారటానికి మీరు ఏ పని చేస్తున్నా కూడా అది తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్సు మరి ఇంత, మీరు ఎక్కడున్నా కూడా ఏ పని చేస్తుందో చేసుకోవచ్చు, దాని ఆ ఓరియంటేషన్ మార్చలే. ఇది రెండు మనసులో ఉంచుకుని మనం మొదలెడదాం దీక్ష. ఈ దీక్ష మీ మనస్సు ఎలా ఉండాలో చెప్తుంది. అందుకు ఇది ఈ మనస్సు ఇలా ఉంచుకోగలిగితే మీరు ఏ పని చేసినా సాధనే. నా సత్సంకల్పం, ఆ పైన నాలుగు గుర్తులు ఉన్నాయి చూడండి. ముందు సూర్యుడు, అర్ధచంద్ర ఉంది, సూర్యకిరణాలు బయటకు వస్తున్నాయి. ఆ సూర్యకిరణాలను మనం ఉపయోగించుకోబోతున్నాం సాధనలో. అంచేత భగవంతుడు కానీ ఆ గురుసత్తా కానీ మనం చేయబోయేటటువంటి విశాల కార్యక్రమంలో మీకు ఇచ్చేటటువంటి పనిముట్లు ఏంటి? సూర్యకిరణాలు. సూర్యకిరణాలను ఉపయోగించుకొని మనం చేయబోతున్నాం పనులన్నీ కూడా. ఆ సూర్యకిరణాలు మూడు రంగుల్లో ఉంటాయి, పసుపు, ఎరుపు, నీలము. ఆ మూడు రంగులు కనిపిస్తున్నాయి కదా. ఈ పసుపు, ఎరుపు, నీలము, పసుపు మనం చేస్తున్నటువంటి పనులలో ఉండేటటువంటి ఆటంకాలను తొలగిస్తుంది, అడ్డులు ఏవైనా ఉంటే దాన్ని తొలగిస్తుంది పసుపు రంగు. తర్వాత సాధనలో మీకు తర్వాత చెప్తాను ఎలా ఉపయోగించుకోవాలో. కానీ మనం ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాలు చేసినా వాటి రాసినా గడపకి పసుపు రాస్తాం, కాళ్ళకి పసుపు రాస్తే రాసుకుంటారు ఆడవాళ్ళు, లేకపోతే పసుపు వినాయకుడిని తయారు చేసి పెడతాం కదా పసుపు రంగు. ఇందువల్ల మనం ఇదివరకు జన్మల్లో కానీ ఎప్పుడు కానీ ఏదైనా ఒక పని చేయటానికి అడ్డు వచ్చేటటువంటి కర్మలు ఏమైనా ఉంటే ఈ ఎల్లో కలర్ తీసేస్తుంది. ఈ ఎల్లో కలర్, సూర్యకిరణాల నుంచి వచ్చేటటువంటి ఈ ఎల్లో కలర్ గురుగ్రహానికి సంబంధించినటువంటి కలర్, గురువు. అదే గురువు కూడా మనం ప్రార్థిస్తాం కదా, గురువు బ్రహ్మ, గురువు విష్ణు అని. గురువు ఏం చేస్తాడు? మనకి సంస్కారాల్లో జ్ఞానం లేదు, గురువు ఏం చేస్తాడో ఆ జ్ఞానాన్ని మన పక్కన సైన్. రెండు రకాలుగా మీరు చూసుకోవచ్చు అది, గురుపాదతులు అనుకోవచ్చు, లేకపోతే మీనరాశి సంకేతం అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. దాని నుంచి ఈ సత్సంకల్పం మనం తీసుకుంటున్నాం. అంటే నేను సంకల్పం అయితే చేసుకుంటాను, కానీ సంకల్పానికి పనిముట్లు ఏంటి? అర్థమైంది కదా ఏంటో పనిముట్లు. ఒకటి సూర్యకిరణాలు. ఆ సూర్యకిరణాల్లో కూడా పసుపు, ఎరుపు, నీలపు రంగు, ఈ మూడు రంగులు కూడా ఏ యంత్రం ద్వారా ఉపయోగించుకుంటాను? గురు పాదుకల ద్వారా, లేకపోతే మీనరాశి ద్వారా ఉపయోగించుకోవచ్చు, వృత్తం ద్వారా ఉపయోగించుకోవచ్చు, త్రిభుజం ద్వారా ఉపయోగించుకోవచ్చు, చతుర్భుజం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇంకా మొదలెడుతున్నాం మనం. ఈ మానసిక స్థితిలో ఈ రోజు నుంచి ఉండండి మీరు. మీరు అంటే ఇది వేదోక్త ధర్మము అతి పురాతనమైనది. వేదోక్త ధర్మము అంటే సూర్యకిరణాల నుంచి వచ్చేటటువంటి ధర్మము అని అర్థం. ఈ సూర్యకిరణాల నుంచి వచ్చేటటువంటి ధర్మం ఎన్నాళ్ళ నుంచి ఉంది? అతి పురాతనమైనది, నిత్య నూతనమైనది. నిజమే, నిన్న సూర్యుడు ఉదయించాడు, ఇవాళ సూర్యుడు ఉదయిస్తాడు, కొన్ని లక్షల సంవత్సరాల కిందట సూర్యుడు ఉదయించాడు, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. కానీ మనం బోర్కొట్టదు, ప్రతిరోజు కూడా అది నిత్య నూతనమైనది, శాశ్వతమైనది. అయితే అన్నారు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది, అది ఒక్కటే గ్యారంటీ ఇవ్వాలి మీరు, మిగతాది ఏమీ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ రేపు ఏం జరగదో బల్ల బుద్ధి మీరు ఏం చెప్పగలరంటే సూర్యుడు గ్యారంటీగా ఉదయిస్తాడు కదా, అచ్చే శాశ్వతమైనది. ఈ సూర్యకిరణాలు ఏం చేస్తున్నాయో మీరు జాగ్రత్తగా గమనించండి. సూర్యకిరణాల నుంచి 9 గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ 9 గ్రహాల నుంచి ఈ 9 గ్రహాల్లో ఉన్నటువంటి జీవరాశులు ఉత్పత్తి అవుతున్నాయి, సృష్టింపబడుతున్నాయి, పోషింపబడుతున్నాయి, లయమైపోతున్నాయి, మళ్ళా చక్రం తిరుగుతూనే ఉంది కదా. మనకి పృథ్వీ మీద మానవ జాతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇంతసేపు, కానీ మానవ జాతి మాత్రమే లేదు పృథ్వీ మీద, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. ఇలా కాకుండా ఎన్ని గ్రహాలు ఉన్నాయో సూర్యుడు చుట్టూ అంటే మనం 9 గ్రహాలు అనుకుంటాం, అంతవరకు అనుకుందాం మనం. కానీ వీటన్నిటినీ కూడా తిప్పుతున్నటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. కనుక ఈ వసుధైవ కుటుంబకం అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులు మాత్రమే కలిసి జీవించాలి అనేది ఏం మనం మాట్లాడుకోవటం లేదు. అందుకే గురు చరిత్ర చదువుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చదవండి అని. రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిన ఒక సంఘటన, అవతల ఒడ్డున హుగ్లీ నది అవతల ఒడ్డున అవడో ఎద్దును కొడుతూ ఉంటే ఇక్కడ ఈయన మీద ఈయన వీటి మీద వాతలు తేలేక వసుధైక కుటుంబకం అనేటటువంటి ఆ ఫీలింగ్ ఈ రోజు నుంచి మీరు మనసులో ఆ స్థితికి ఎదగాలి అనేటటువంటి కోరిక డెవలప్ చేసుకుంటున్నారు మీరు. కానీ వసుధైక కుటుంబకం ఎందువల్ల అయింది? సూర్యుడు వల్ల. ప్రతి గ్రహము, ప్రతి జీవరాశి, వృక్ష జంతు ఖనిజ ఏదైనా అనుకోండి మీరు, ప్రతి గ్రహంలో ఉండేటటువంటి ఎవరి వల్ల జీవించి ఉంటున్నారు? సూర్యుడు వల్లే. అంచేత ఆ సూర్యుడి యొక్క శక్తిని మీరు ఉపయోగించుకుంటూ ఆ సూర్యుడిలాగా మీరు జీవించదలుచుకుంటే మీ మనసులో భావం ఎలా ఉండాలి? వసుధైక కుటుంబకం అని. వసుధైక కుటుంబకం అంటున్నప్పుడు మన కుటుంబ వాళ్ళల్లోనే మనకి ప్రేమ లేకపోతే మార్చుకోండి దాన్ని. మన కుటుంబం వాళ్ళనే మనం నమ్మకపోతే, మన కుటుంబంలో వాళ్ళనే మనము ఆదరించకపోతే నేర్చుకోండి అది. ఆ మార్పు నేను చెప్పానే సాధన 24 గంటలు ఎలా చేస్తారో. ఇలా ఏదైనా ఒక సంఘటన జరిగింది మీకు మనసుకు నచ్చలేదు, తప్పు మీది, సూర్యుడు ఏదైనా అంటున్నాడు నువ్వు ఎందుకు ఇలా జీవించావు అని ఒక్కసారైనా అవన్నైనా, నేను ఉదయించగానే నువ్వు రాలేదు, నేను ఎంత గొప్పవాడో తెలుసా, ఈ సృష్టి అంతా నా మీదే నడుస్తుంది, మీరు కిటికీ తలుపులు వేసుకుని పడుకుంటారా అని ఎప్పుడైనా ఒక్కసారైనా పాప అన్నాడా? మీరెందుకంటావు అనకండి, కాపీ కొట్టండి సూర్యుడు. అంతే మీకు ఏదైనా డౌట్ వస్తే మీ స్థానంలో సూర్యుడు ఉంటే ఏం చేసేవాడు? అర్థమైంది కదా. అంచేత ఆ వసుధైక కుటుంబకం అనేటటువంటి భావన, కానీ ఇది నటన కొంది ముందు స్టార్ట్ అయినా చివరికి ఆ ప్రేమతత్వం, ఎంత మనకి విసుగ్గా ఉన్నా, ఎంత కోపం వచ్చినా, ఎక్కడో దూరదేశాల్లో ఉన్నా నా తమ్ముడు నా వాళ్ళు అనే భావన ఉంటుంది కదా ఇప్పుడు, వాళ్ళు ఎంత పాడైపోయినా. అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మీద మీరు ముందు ఆ ప్రేమ చూపించగలిగారా? వాళ్ళు చూపిస్తే నేను చూపిస్తాను సార్ బిజినెస్ అయిందని, వాడు చూపిస్తే నువ్వు చూపించలేవు. ఇంకా కుటుంబంలో కనీసం బిజినెస్లు మానేయండి, మీరు ప్రేమించదలుచుకోండి, సూర్యుడిలాగా పూర్తిగా ప్రేమించండి. అది వసుధైక కుటుంబకం అనేటటువంటి భావన అనే అద్భుత లక్ష్యము. ఆనోభద్ర కృతమో ఎంతు విశ్వత, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఉదాత్తమైనటువంటి భావనలు నా దగ్గరికి రావుగాక. ప్రతి ఉదాత్తమైనటువంటి భావన ఎప్పుడు ఎక్కడ వచ్చినా సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడు అంటేనే అర్థము ప్రేరణ ఇచ్చేవాడు. అంచేత ఆ సూర్యుడి నుంచి లాక్కోండి మీరు ప్రాణం. మీరు బయట వాడిన అవన్నీ అడగక్కర్లేదు, మీరు డైరెక్ట్గా వాడున్నాడు, మీరున్నాడు, మధ్య పూజారి లేడు. మనకి చాలా అదృష్టం, సూర్యుడికి మనకి మధ్య అసలు పూజారి ఎవడు, డైరెక్ట్గా సూర్యకిరణాలు మీకు వస్తున్నాయి కనుక ఆ సూర్యుడిలోంచి. ఆనోభద్రాల కృతమో ఎంతు విశ్వత అనే సద్యోజాత దానంతా అది పుట్టింది సూర్యకిరణాల నుంచి. శుద్ధ పవిత్రమైన పావక మనలో ఉన్నటువంటి భావాలను ఉడికించగలిగేటటువంటి పవమాన, మనలో ఉన్నటువంటి భావాలను పెంచగలిగేటటువంటి, అంటే ఆ మాటలకు అర్థం చెప్తున్నాను నేను. శుచి, మనలో ఉన్నటువంటి భావాలను ఇతరులలో నాటడానికి కావలసినటువంటి శక్తి కలిగినటువంటి ఈ 5 పనులు. మనలో మంచి భావనలు ఎప్పుడు ప్రేరణ అవుతాయో
ఇందాక అందుకే మాస్టర్ మా పిల్లవాడు రాస్తాను అన్నప్పుడు సంక్రాంతి నాడు రాయండి, మనం ఏం చేసాం అక్కడ సద్యోజాత బ్రేక్ చేసాం, లోపల ఇన్స్పిరేషన్ వచ్చేసింది, ఆ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు మీరు చేసేసుకోండి. ఒక మంచి పని చేయాలనిపించింది, ఇప్పుడు కూర్చొని నేను సాధన చేయాలి. క్యాలెండర్ తీస్తారు, క్యాలెండర్ తీస్తే అష్టమి వద్దు, అష్టమి కనుక నవమి దశమి కంటే ఏకాదశి బాగుంటుందేమో. అంటే అష్టమి నవమి దశమి మూడు రోజులు అయిపోయేసారు సాధారణంగా. ఎందుకు క్యాలెండర్ చూడటం? సద్యోజాత మీకు మంచి అవగాహన వచ్చింది కదా, చెప్తాను మళ్ళీ రిపీట్ చేస్తున్నది. సద్యోజాత అంటే అర్థమైంది కదా, మీకు ఆ ప్రేరణ ఎప్పుడు వచ్చిందో, మ్యాగజైన్ స్టార్ట్ చేయాలని ప్రేరణ వచ్చింది, స్టార్ట్ చేసేయండి. మాస్టర్ అడగద్దు, ఇంకా మాస్టర్ని తర్వాత కన్ఫర్మేషన్ అడగండి. ఇంచేత అంటే చేస్తున్నది మంచి పని మీకు తెలుసు కదా. వైన్ షాప్ వెళ్తామా అని ప్రేరణ వచ్చింది మాస్టర్ పెట్టేశారు అడగండి, దానికి ఒప్పుకోండి. చాలా అర్థమైంది కదా, మీరే నిర్ణయించుకోగలరు అది చెయ్యాలి. మంచి ఉదాత్తమైన భావన వస్తే క్యాలెండర్ని చూసుకోకండి. ఇంచేత ఆ ప్రేరణ అక్కడి నుంచి వచ్చింది. వాడికంటే మనకి ఎక్కువ తెలుసా ఏంటి, ఏది మంచో ఏ క్షణం మంచో, అందుకు చెప్తున్నా ఇది. తప్పు పట్టుకోవాలని చెప్పటంలే నేను, మీరు ఆ భావం అర్థం చేసుకోండి. సద్యోజాత, సద్యోజాత తర్వాత ఏంటి, శుద్ధ చేసాం. ఏంటి, మ్యాగజైన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఐడియా వచ్చింది కదా, దానికైనా ఎగ్జాంపుల్ ఇస్తున్నా. శుద్ధ అంటే ఎలాంటి మ్యాగజైన్ అనుకున్నాం మనం, కానీ దాని మీద కాస్త ఒక అందమైన కథ కూడా రాస్తే బాగుంటుంది, క్వాలిటీ తగ్గించాం. భాష మనది అర్థం కావటం లేదు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో రాద్దాం, ఇంకాస్త క్వాలిటీ తగ్గింది. ఇది రాస్తే ఫలానా వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి మెహర్ బాబా అంటే చాలా ఇష్టం అని చేత మెహర్ బాబా ఆర్టికల్ కూడా వేస్తే అంటే ఏమైంది, మెల్లిగా డైల్యూట్ అయింది, శుద్ధం పోయింది. ఏ ఉదాత్తమైన భావనతో అయితే మీకు ఆ ప్రేరణ వచ్చిందో అది ఏమైంది, డైల్యూట్ అయింది. డైల్యూట్ చేయకండి దాన్ని. శుద్ధ అంటే అర్థమైంది కదా, ఏంటో ప్యూర్ 100% క్వాలిటీ శుద్ధ. అది ఆ ఫస్ట్ ఐడియా వచ్చినప్పుడే మీకు వస్తుంది, తర్వాత డైల్యూట్ అవుతుంది. అలా చేద్దామా, అది 20 లక్షలు అవుతుంది. మనం ఇప్పుడు 20 లక్షలు ఎక్కడ పెట్టగలం, నీకెందుకు అయ్యా గొడవ. పర్వాలంటే గురువుగారు ఏం రాశారు, ఆయన ఆత్మీయతలు కోటి జేబులో 50 పైసలేదు, ప్రోగ్రామ్స్ కోట్లవి. సరే ఆ గురు సత్తా శిష్యుని మీకెందుకు అయ్యా భయం, మీరు వేయండి ప్రోగ్రాము. లేదు కదా మాస్టర్, నీకెందుకు అయ్యా గొడవ, చేస్తాం. రాలేదు టైంకి ఉండుకుంటాం, వచ్చింది చేస్తాం. కానీ క్వాలిటీ మాత్రం ఎప్పుడు దిగజారి, ఒకనైనా రాస్తాం, క్వాలిటీగా రాస్తాం. సద్యోజాత శుద్ధ అర్థమైనా, కానీ అప్పులు చేసి వద్దు. మనకెందుకు ఆ కర్మ అప్పులు చేసేది, దానికి తగిన వాతావరణం రాలేదు అంటే ఆ లెవెల్లో చేయలేమన్నమాట. మొట్టమొదటి గురువు గారు ఎలా స్టార్ట్ చేశారు మ్యాగజీన్ని, ఆయన చేత్తోనే ఆయన రాసేవారు, ఆయన చేత్తోనే 10 కాపీలు రాసేవారు, 10 చోట్లకి పోస్ట్ చేసేవారు. దీనికి ఎంత డబ్బు కావాలి మీకు, ఏం డబ్బక్కర్లేదు దీనికి, కష్టపడాలి. అదేంటి సార్, ఆఫ్ సెట్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ చేసి పనిచేస్తాం. అది ఆయన ఒప్పుకుంటే స్క్రీన్ సెంట్ అన్నీ వస్తాయి, ఆయన ఒప్పుకోకపోతే మీ ఐడియా వచ్చింది కదా, ఐడియాని చంపకండి. భావం అర్థమైందా, ఏదైనా ఒక ఐడియా వచ్చింది దాన్ని చంపకండి, దాన్ని ఆచరణలో పెట్టేయండి. ఎలా పెడతారు మీ ఇష్టం. క్లియర్ అయిందా, శుద్ధ అనే దాన్ని ఎలా దింపుకుంటారు, పడుతుందా ఏదైనా. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి, శ్రీ జగద్గురు పాదుకా పీఠము, ఆదిశక్తి జగన్ మాతృక పీఠం పెట్టాలి. ఎన్ని కోట్ల రూపాయలతో పెడుతున్నాము, ఏమైనా డబ్బు మొదలు పెట్టాము మనం, కానీ ఎన్ని అనుగ్రహ పీఠాలు అయిపోయాయి, ఎన్ని గాయత్రి శక్తి పీఠాలు అయిపోయాయి, అనుగ్రహ పీఠాలు, ఇవంతా ఎలా జరుగుతున్నాయి. శుద్ధంగా ఆ క్వాలిటీస్ని మనం కింద దింపుకుంటున్నాం. రేపు కాకవాడలో కట్టాలనుకుంటున్నాం, ఎంత డబ్బుతో కడదాం అనుకుంటున్నాం, అన్నీ రెడీగా ఉన్నాయి మనకి. అక్కడ భూమి సెట్ చేయడానికి డిలే అయింది, కానీ లేకపోతే మనం వెళ్ళాం కదా అక్కడికి, దానికి మనం ఎన్ని రోజుల్లో కట్టబోతున్నాం. ఈ జగద్గురు పాదుకా పీఠం 18/24 గాయత్రి అన్న 2 రోజుల్లో కడతాం మనం, అంత రెడీగా ఉంది కదా. క్వాలిటీ అక్కడ తగ్గదు కదా, తగ్గుతుంది ఆ క్వాలిటీ. అంతేంటంటే డబ్బక్కర్లే మనకి, కొంచెం ఆలోచించగలిగితే మనం అశుద్ధంగా ఉన్నటువంటి ఐడియాలజీని హాయిగా కింద దింపేసుకోవచ్చు. అర్థమైందా ఏ భావన. అలాగే మీరు మ్యాగజైన్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏం స్టార్ట్ చేయాలనుకున్నా అలా స్టార్ట్ చేసింది. డబ్బుతో నింపి పెట్టుకోలేదు, డబ్బు అనవసరం అసలు పని చేయడానికి. ఏమీ లేదు, మీరు నీట్గా ఒక క్యాసెట్ టేప్ చేసేయండి, క్యాసెట్ తిప్పండి, అది పెద్ద కష్టం కాదు కదా, 30 రూపాయలు క్యాసెట్. నీట్గా టెచ్ చేయండి, వినిపించండి, కూర్చోబెట్టమని వినిపించండి. కానీ అంటే ఎలా దింపుకోవాలో అర్థమవుతుంది కదా ఐడియాస్ని, అది శుద్ధ అంటే. దాని తర్వాత పావక, కొన్ని పనులు ఉడికిస్తే కానీ జరగవు. అన్నం తినాలనుంది నాకు, ఇమీడియట్గా ఏం పెట్టగలరు, ఎవరినైనా నాకు అన్నం తినాలన్నా మీరు కుక్కర్ ఎక్కించాల్సిందే, ఎక్కించాక అన్నం ఉడకాల్సిందే. అలాగే మనకు కొన్ని ఆలోచనలు ఉడకాలి, దానికి మనం ఏం చేయలేము, దాన్ని ఉడికిస్తూ ఉండటమే పావక. కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి ఉడికించే ఆలోచనలు కాదు, అవి నాటి క్రోధి చేసి కోసుకునేటువంటి ఆలోచనలు. దాన్ని నాటుకోవాలి. నాటాలి అంటే కావలసిన క్షేత్రం ఎన్నుకోవాలి. మీరు ప్రతిది ప్రతి చోట ఎరగదు కదా. ఇప్పుడు యాపిల్ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ వేస్తామంటే నీట్గా పండదు అది, ఆ కాశ్మీర్ లోయల్లోనే ఎక్కడో పండుతుంది బాగా. ఉదాహరణ చెప్పాను నేను. అలాగే మీరు ఆ పవమాన అనేటటువంటి కిరణాన్ని పట్టుకుంటే సూర్యుడి నుంచి ఏ ఐడియాని మీరు నాటుకోవాలో, దాన్ని ఏ క్షేత్రంలో నాటాలో, నాటితే ఎలాగా కూసుకుంటారో. రామకృష్ణ పరమహంస జీవితంలో అవమాన శక్తి వివేకానంద మీద ఉపయోగించుకోగలిగేది. మిగతా అతని కోసం వెయిట్ చేశాడు ఆయన ఆజన్మంతం. అంత పెద్ద సాధనలు అవంతా చేసి కూడా ఏం చేయగలిగాడు? అంత రామకృష్ణ పరమహంస కూడా ఏం చేయలేకపోయాడు. వివేకానంద రావాల్సిందే, వచ్చాక కూడా వివేకానంద ఎందుకు వచ్చాడు? ఈ పిచ్చివాడు ఎవడో ఉన్నట్ట, తినటానికి ఏం లేదు, కాస్త ఆయన దగ్గరికి వెళ్తే ఏదో రెండు దొరుకుతాయని వచ్చాడు. ఆ వచ్చిన వాడిని కూర్చోబెట్టి నువ్వు వివేకానందవి నువ్వు మర్చిపోయావు, తిండి తర్వాత చూద్దాంలే అంటే పారిపోయేవాడు కదా. అంచేది ఏం చేశాడు, రానిచ్చాడు. తన కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు, మళ్ళా రాలేదే అనేవాడు. అంత ఓపిక మనలో రావాలి, గుర్తించగలగాలి. గుర్తించాక వాళ్ళలో నాటాలి. చివరికి నాటానో లేదో టెస్ట్ చేసుకున్నాడు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాడు, వెళ్ళి అమ్మని అడుగు అన్నాడు. లాగానే అందే అమ్మని అడగమని ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు చాలా అతని మీద వర్క్ చేశాడు. సైలెంట్గా వర్క్ చేశాక మనిషి కోతరొచ్చాడు అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఏం చేశాడు, కాళికా దేవాలయానికి పంపించాడు. పంపించి అడిగన్నాడు, ఏమడగమన్నాడు. గురువుని కూడా మన మోసం చేసేది అదే, మీకు ఏం కావాలో అడగండి అంటాడు. ఓ ప్రమోషన్ ఇవ్వండి సార్ అన్నాడు. తప్పని ఫెయిల్ అయ్యాడు. మీరు వివేకానందని అడగలే, ఏమడిగాడు, జ్ఞానవి అన్నాడు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం వివేకానంద గురించి. కొన్ని వేల మంది రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడుగుంటారు ప్రమోషన్స్, నాకు ఇది కావాలి అది కావాలని. వాడు ఎవరు మన గుర్తు లేదు కదా. పావక నుంచి పవమాన అంటే ఇప్పుడు అర్థమైందా? ఆ పని కూడా మీరు చేపట్టాలి. ఎవరు మీ దగ్గరికి రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, చూసుకోండి వాళ్ళని. చూసుకున్నాక ఏం చేస్తారు, మిల్లిమిల్లిగా మీరు నాటండి ఐడియాస్. నాటే కూడా ఏం తొందరపడం, మనం ఏమీ తొందరవద్దు. కోతకు వచ్చినప్పుడు అదే వస్తుంది, నువ్వు కోయకపోతే ఇంకోటి వస్తాడు. పళ్ళు చిట్టుకుంటే నువ్వేం దాంతో పడకలే, పళ్ళు ఎవరు తినరని. మీరు కళ్ళు మూసుకుంటే తినేవాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి కదా. అంచేత ఆ పవమాన శక్తి ఉపయోగించుకుంటాం, నాటుతూ ఉంటాం. మళ్ళీ మధ్య మధ్యన టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. మనలో కూడా గురువులు బీజాలు నాటారు చాలా సంవత్సరాల కిందటే. ఆ బీజాలు ఇప్పుడు కోతకు వచ్చాయి, అందుకు ఇప్పుడు ఈ దీక్ష తీసుకునేది. దీక్ష తీసుకున్నా కూడా మధ్య మధ్యన మన మనస్సు చెదరొచ్చు, ఏమి తప్పు లేదు, చెదరనివ్వండి. అడగటం ఏం తప్పు లేదని చెప్తూనే ఉన్నాను కదా. కానీ కోతకు వచ్చిన తర్వాత గురువులు మాత్రం ఇంక కన్సెషన్స్ ఏమి ఉండవు, వాళ్ళు వదిలేస్తారు, తిప్పుతారు. తిప్పటానికి రెడీ అయిపోతాం. అలాగే ఇతరులకు కూడా మనం చేస్తాం. పావక తర్వాత అవమాన తర్వాత శుచి. ఈ శుచి అనేటటువంటి కిరణం ఏం చేస్తుంది, మనలో ఉన్నటువంటి ఆ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఏదైతే కల్పు వృక్షాలు తీసేటట్టు కల్పు కల్పికేట ఉంటాయి, అది చేయాలి. అది చేయటానికి సీతాదేవి ఏం చేసింది, అగ్నిలో దూకింది. అగ్నిలో దూకటం అంటే ఏమిటి అంటే, మనం అగ్నిలోనే దూకబోతున్నాం ఇప్పుడు. ఏ అగ్నిలో? ఈ సాధనలు, ఈ ప్రపంచాన్ని, వీటన్నింటినీ మార్చడానికి మీరు నిరంతరం మండుతూనే ఉండాల్సి వస్తుంది. మీ కోరికలను చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది, మీ సుఖాన్ని చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది, మీకు కావాల్సినటువంటి అనేక కంఫర్ట్స్ వదులుకోవాల్సి వస్తుంది. ఇవంతా అగ్ని గుండానే కదా. దాంట్లోకి దూకితే వచ్చేది ఏంటి, శుచి. తప్పిస్తే ఇప్పుడు ఇనుము అది మట్టిలో దొరుకుతుంది మనకి, మట్టిని తీస్తాం బయటికి, తీసి ఏం చేస్తాం, దాన్ని ఫర్నెస్ లో పడేస్తాం. ఆ ఫర్నెస్లో అది ఏమవుతుంది, శుచి అవుతుంది. అలాగే మనకేంటి శుచి, అగ్రే నయతి ఇది అగ్ని. మన ఆదర్శాలే మనకి శుచి. ఆదర్శాన్ని ముందు పెట్టుకుని మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. చేత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని లక్ష్యాన్ని మనం ఉంచుకుని చేతి 5 పాయింట్స్ అర్థమయ్యాయి కదా. సద్యోజాత అప్పుడు వచ్చినటువంటి ప్రేరణ, సద్యోజాత తర్వాత ఏంటి శుద్ధమైన ఆ ప్రేరణని డైల్యూట్ చేసుకోకండి. 5 గంటల సేపు కూర్చుని తపస్సు చేద్దాం అనుకున్నాం, 4 గంటలు చేస్తూ పోతే అని లేస్తాం. లేచాక మీకు తెలిసినా ఫలానా చోటకి వెళ్ళాలి కదా, పెళ్లికి వెళ్ళాలి కదా, అసలు 2 గంటలు చేసుకుందాం. ఈ లోపల వాడు స్నేహితుడు వస్తాడు, అతిథి దేవో భవ, వచ్చిన వాడిలోనే భగవంతుడిని చూడమని చెప్పారు కదా గురువుగారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు, అలసట వచ్చింది, అలసటగా ఉన్నప్పుడు సాధన చేయొద్దన్నారు కదా. అశుద్ధమైనటువంటి ప్రేరణ ఏమైంది, డైల్యూట్ అయిపోయింది. డైల్యూట్ చేయకండి. సద్యోజాత శుద్ధ పావక ఆ సాధన చేయడానికి కొన్ని హంగులు ఏర్పరచుకోవాల్సి వస్తుంది కదా, హంగులు ఏర్పరచుకోండి. పవమాన దానికి కావాల్సినటువంటి బీజాలు నాటుకోండి. ఆ బీజాలు నాటుకున్నాక కోతకు వచ్చే టైం పడుతుంది, దాన్ని చూసుకోండి. ఈ మధ్య కాలంలో మనలో ఉన్నటువంటి డ్రాస్ అశుద్ధి ఏదైనా ఉంటే మనసులో కానీ వాటిలో కానీ దాన్ని కూడా కలిగించేసుకోండి. దేనికి ఇదంతా చేస్తున్నాం మనం, వసుదైవిక కుటుంబతో అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడానికి. దేన్ని ఉపయోగించి, ఇది సూర్యకిరణాలను ఉపయోగించి అనే అగ్ని స్ఫుల్లింగాల వల్ల సాధ్యమని వేదాలు తెలుపుతున్నాయి. మహాకాలుని వజ్ర సంకల్పం వల్ల మన పృథ్వీ మాత ఈ సమీప భవిష్యత్తులో సంపూర్ణ విశ్వ ప్రణాళికలోనే మహత్తరమైన గురుతర బాధ్యత నిర్వహిస్తూ సంపూర్ణ సృష్టికి ముక్తాయమానంగా వెలిగే నేతి సుస్పష్టంగా గోచరిస్తుంది. ఇంకోటి కూడా జరగబోతుంది. ఇది చాలామంది ఆధ్యాత్మికవేత్తలు బహిర్గతం చేయలేదు, ఇప్పుడు బహిర్గతం అవుతోంది. అది ఆ మహాకాలుడి ఇచ్చ వల్లే. ఏంటి బహిర్గతం కాబోతోంది అంటే, నారదుడు సనక సనందాదులు నలుగురు ఉన్నారు కదా, ముందు వాళ్ళని సృష్టించాడు బ్రహ్మ. సృష్టించే కార్యక్రమాలన్నీ చేయమంటే ఎదురు తిరిగారు వాళ్ళు, బ్రహ్మకే ఎదురు తిరిగారు వాళ్ళు. మనం అదే చేస్తాం, గురువు చెప్పిన దానికి ఎదురు తిరుగుతాం. అంటే గురువుకి తెలియదు అనుకుంటాం మనం, ఈ అడ్డంకులు వస్తున్నాయి, ఈ ప్రమాదాలు వస్తున్నాయి అని. బ్రహ్మకి చెప్పారు వాళ్ళు సృష్టించకూడదు, సరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సృష్టి ఎందుకని. అంటే బ్రహ్మ ఊరుకుంటాడా, ఊరుకోలే, వాళ్ళని పక్కన పడేశాడు. వాళ్ళని పక్కన పడేసి సెకండ్ స్టెప్ పీపుల్ని తీసుకుని సృష్టి స్టార్ట్ చేశాడు. ఈ సృష్టి స్టార్ట్ చేశాక నారదుడికి సనక సనందనాథుడికి వాళ్ళు చేసిన తప్పు అర్థమైంది. మీరు తప్పు అనుకోకండి, అది మాటల్లో వచ్చి చాలా ప్రమాదం అందుకే. కానీ వాళ్ళు ఏదో తప్పు చేశారని మీరు వాళ్ళని టెస్ట్ చేయకండి. అంచేత ఆ తప్పును సరిదిద్దుకోవటానికి వాళ్ళు ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా గురుపీఠానికి బాధ్యత వహించారు వాళ్ళు. మనకి ఎప్పుడు ఎవరు దీక్ష ఇచ్చినా కూడా ఈ కుమారుల ద్వారానే దీక్ష వస్తుంది మనకి. ఆ దీక్షకు కావలసినటువంటి ఈ సద్యోజాత శుద్ధ పావక పవమాన శుచి అగ్ని స్ఫుల్లింగాలు నారదుడు సమకూరుస్తాడు. నారదుడే కదా ఈ అనుసంధానకర్త ఈ సృష్టికి, రకరకాల సాధనలకి. మనం కూడా ఆ పని ఇప్పుడు చేయబోతున్నాం. ఎందుకు చేయబోతున్నాం అంటే, వాళ్ళు ఏ పృథ్వీని అయితే సృష్టించడానికి బ్రహ్మదేవుడికి కోఆపరేట్ చేయలేదో దాన్ని బ్రహ్మదేవుడు మిగతా వాళ్ళ ద్వారా ఇంతవరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ క్షణంలో ఆ నారదుడు సనక సనందుడు వాళ్ళు అందరూ కలిసి, మనం కలిసి, అసలు బ్రహ్మ పృథ్వీ ఎలా ఉండాలనుకున్నాడో ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. ఆ స్థితికి తీసుకువెళ్ళటానికి 3 కిరణాలు ఉపయోగించుకోవాలి కదా, పావక కుకింగ్, పవమాన బీజాలు నాటడం, శుచి కలుపు వృక్షాలు పీకేయడం. ఈ 3 పనులు మనం చేయాలి ఇప్పుడు. ఈ 3 పనులు చేస్తే ఏమవుతుంది, పృథ్వీ పవిత్రంగా మారుతుంది, పృథ్వీ స్వర్గంగా మారుతుంది. అది ఈ గురువులు అందరూ చెప్పేది. పృథ్వీలో మార్పు రావాలి అంటే అర్థం, అసలు బ్రహ్మ ఏ ఉద్దేశంతో అయితే పృథ్వీని సృష్టించాడో ఆ మార్పు తీసుకురావటానికి మీరు చేయూత ఇస్తున్నారు అంటే, అసలు మీ లెవెల్ ఏంటో ఆలోచించుకుని మనం ఇప్పుడు ఏ లెవెల్లో జీవిస్తున్నామో అర్థం చేసుకుని మార్పు తెచ్చేసుకోండి. ఒక క్షణం ముందు వరకు వాడికి ఉద్యోగం లేదు, ఆర్డర్స్ వచ్చాయి, ఐఏఎస్ కలెక్టర్గా పోస్టింగ్ అయ్యాడు. ఆ ఒక్క సెకండ్లో వాడిని ఎంత మార్పు వస్తుంది, పనికిరాని వాడు, వీడు తినే తిండి నష్టం, ఇంట్లో ఎందుకు పనికి రావటం లేదు అన్నవాడు సడన్గా ఏమయ్యాడు, స్టేట్ మొత్తానికి కంట్రోలర్ అయ్యాడు. అలాగే ఈ క్షణం నుంచి మీరు ఏమవుతున్నారు, విశ్వానికి కంట్రోలర్స్ అవుతున్నారు మీరు. కానీ ఈ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు, మీకు ఎవరిచ్చారు, గురుసత్తా ఇస్తుంది. కానీ బాధ్యత ఇచ్చాక ఆ కలెక్టరు దాన్నంతా కూడా లాంగ్ ట్రాక్లు ఉపయోగిస్తే వాడు నష్టపోతాడు, ప్రపంచం నష్టపోతుంది. ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఇంకా తర్వాత మీరేం కంగారు పడకండి. ఆ వనరులు అవి ఎలా వస్తాయని కలెక్టర్ ఏం ఆలోచిస్తాడో ఏంటి, వనరులు ఎక్కడి నుంచి వస్తాయని వాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు, ఆర్డర్ ఇస్తాడు, ఫలానా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళండి, ఫలానా వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి, ఫలానా వాళ్ళు ఇచ్చేయండి అని అవి జరిగిపోతూ ఉంటాయి. మీరు ఆ లెవెల్లో ఆర్డర్ ఇవ్వటం నేర్చుకోండి. మీరు లెవెల్ పెంచుకోండి. ఉద్యోగస్తులు వచ్చాక కూడా కలెక్టర్ స్థితిలో అయ్యి నా మాట వాడు వింటాడు అని వాడే విడిపోయాడు అనుకోండి చీపులు పట్టుకుని పడవటానికి. మంచిదే, ఫోటోలు పేపర్లో పడతాయి కానీ అది పద్ధతి కాదు. ఇంచేత మీరు ఆ లెవెల్లో జీవించండి. ఇంకా నారదుడు సనత్ కుమారుడు వాళ్ళు ఎలా జీవించాలో ముందుగా చెప్తాను నేను మీకు. కానీ మీరు సంకల్పం తీసుకుంటున్నప్పుడు అసలు మీరు ఏ స్థితికి మారారో ఇప్పుడు ఈ క్షణం నుంచి ఉదయం కదా, మామూలు వ్యక్తులు కాదు మీరు. పృథ్వీనే ఏ స్థితికి తీసుకెళ్ళబోతున్నారు, బ్రహ్మదేవుడికి సాధ్యం కాని స్థితి. పాప ఆయన చేతగాకే కదా ఇంతవరకు పోస్ట్పోన్ చేస్తూ వచ్చాడు. దీనికి మీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? అప్పుడు సహాయపడని వాళ్ళు నారదుడు కానీ సనత్ కుమారులు నలుగురు ఉన్నారు కదా. ఆ సనత్ కుమారులు వాళ్ళు చేసిన నాలుగే వేదాలు, నాలుగు వేదాలు. అంచేత ఆ వేద విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. మహాకాలుని నిర్ణయంలో ఈ పారాగ్రాఫ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహాకాలుని నిర్ణయంలో మానవ జాతికి తనంతట తానుగా పాలు పంచుకుంటుందా లేదా పంచుకొనదా? నారదుడు పంచుకోనన్నాడు, నలుగురు కుమారులు పంచుకోనన్నారు. ఎవరు పంచుకుంటా ఉన్నారు? ఎవరికి అవుతే అసలు దాని గురించి ఏమీ తెల్లదు, తెలవదు. వాళ్ళు ఈ పృథ్వీని సృష్టి చేశారు, వాళ్ళకున్న చేతనైనంత వరకు. అందువల్ల ఏమైంది, పృథ్వీలో కొన్ని అవక తవకలు వచ్చాయి. 23.5 దృష్టికోణం మారింది పృథ్వీది. ఆ 23.5 డిగ్రీల కోణాన్ని గాయత్రి కోణం. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు లేవు తెలుసు కదా మీకు, 23.5 అక్షరాలే ఉన్నాయి. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి జీవయోన ప్రచోదయాత్ అంటే 23 వస్తాయి. దాన్ని 24 అక్షరం చేయటానికి ఈ వ్యాకరణ పండితులు ఏం చేస్తే వరేణీయం అని రెండు ముక్కలుగా విడగొట్టారు. దాన్ని విడగొట్టకలే వాళ్ళకి తెలియదు, విడగొట్టాల్సిన అవసరం అనేది ప్రకృతిలో ఉన్నది. 23.5 కోణాలే అర్థమైందా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేంటో. అంచేత 23.5 కోణాలను, దృష్టి కోణాలను మనం సవరించాలి. ఆ దృష్టి కోణాలను సవరించటానికి సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణాలు సవరించటానికే మీ చేత దత్త ప్రదక్షిణ చేయిస్తున్నది. ఆ కళలు చెప్పుకుంటారు కదా, నిత్య నీల పతాక వన్నివాసిని అని చెప్పుకుంటున్నారు కదా, వాటిని సవరించుకుంటాం మనం. ఎలాగో చూడండి, అక్కడ ఈ పారాగ్రాఫ్ మొత్తము దాని గురించి చెప్తుండ, ఆ సవరణ గురించి. మహాకాలుని నిర్ణయంలో మానవ జాతికి తనంతట తానుగా పాలు పంచుకుంటుందా లేదా పంచుకొనదా అనే స్వనిర్ణయాత్మక శక్తి ఉన్నది. మన నిర్ణయం ఏంటి? పంచుకుంటాము, అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. మన లక్ష్యం ఈ రోజు నుంచి ఏంటి అంటే ఆ మహాకావ్యం నిర్ణయంలో అది మనం. అంచేత మన స్వాధ్యాయం కానీ మన సత్సంగాలు కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలి? గురు చరిత్ర గురించి మాట్లాడుకోం, భగవద్గీత గురించి మాట్లాడుకోం, వేదాల గురించి మాట్లాడుకోం. దేని గురించి మాట్లాడుకుంటాం? మహాకావ్యం నిర్ణయం ఏమిటి అది మీరు అర్థం చేసుకోండి ముందు స్పష్టంగా. మొన్న జన్మభూమి ప్రోగ్రాంలో కూడా చాలా అవకతవకలు ఎందుకు జరిగాయంటే అవడికి ఏం తెలియదు ఏం చేయాలో అక్కడికి వెళ్ళి. అదే తప్పు జరిగింది ఇక్కడ కూడా, అదే తప్పు ఎప్పుడు జరుగుతుంది మనకి. ఇంచేత సృష్టి అలా ఉంది, మనం పుట్టించిన వాళ్ళు నారదుడు వాళ్ళు పుట్టించలే, ఒక స్థాయి తక్కువ ఉన్న వాళ్ళు పుట్టించారు కనుక అదే తప్పు మనం చేస్తాం. ప్లాన్ అయితే వేసేస్తాం, ప్రపంచాన్ని మార్చేయాలని మనం కూర్చున్నాం ఇక్కడ కరెక్ట్ కదా, ఓర్ తీసుకుని ఎలా అది తెలియదు, అది జరిగే తప్పు. కానీ మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు, మహాకాలుని నిర్ణయంలో మానవ జాతికి తనంతట తానుగా పాలు పంచుకుంటుందా లేదా పంచుకొనదా అనే నిర్ణయాత్మక శక్తి ఉన్నది. మనం నిర్ణయం తీసేస్తున్నాం కదా. ఏంటి మన నిర్ణయం? మానవ జాతి భవిష్యత్తు మార్చాలి. ఎలా తెలియదు, అదే మళ్ళీ మనం నారదుడు వాళ్ళు చేసిన తప్పు. ఆ తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది డిస్కస్ చేసుకోండి మీరు స్వాధ్యాయంలో ఏ పుస్తకం చదివినా. అనే పాలు పంచుకొని పంచుకున్నాం మనం. మహాకాలునితో భుజములు కలిపి లక్ష్య శుద్ధి కలిగి అర్థవంతమైన కార్యక్రమాలు చేపట్టినా చేసేసాం మనం, చాలా గొప్ప పని చేయబోతున్నాం. మనము నిమిత్త మాత్రమే అనేది మరవకూడదు, ఇది గుర్తుంచుకోండి. మీ వల్ల ఏదో మారిపోతుంది అని మాత్రం అనుకోకండి, మార్పు జరిగిపోయింది. జరిగిపోయిన మార్పుకి మీరు చేయూది ఇవ్వగలిగారు, అది గొప్ప. అర్జునుడు యుద్ధం చేయను అన్నాడు, అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి యథేచ్ఛసి తథా గురు, అంటే ఒకవేళ అర్జునుడు నేను యుద్ధం చేయను అని ఉంటే ఏమై ఉండేది? మహాభారత యుద్ధం ఆగిపోయేదా? ఐదుగురు రెడీగా ఉన్నారు అక్కడ. ఒకవేళ అర్జునుడు కనుక పక్కకు వెళ్ళింటే ఠటామన్ ఇంకో అర్జునుడు వచ్చేవాడు అక్కడ. ఆ అర్జునుడు అదృష్టం ఏంటి అంటే ఇంకో అర్జునుడికి ఛాన్స్ ఇవ్వలే ఆ రెండో అర్జునుడి దురదృష్టం. లేకపోతే కళ మారుండేది, మహాభారతం అలాగే ఉండేది, కానీ పాప అర్జునుడు పిరికివాడు పారిపోయాడు. అదే అంటాడు శ్రీకృష్ణుడు కూడా, నువ్వు పిరికివాడివి చేతగాని వాడివి అని తర్వాత నిందిస్తాం. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా అర్జునుడు బలి పిరికివాడుగా ఛాన్స్ వచ్చినా స్వయంగా శ్రీకృష్ణుడు నేను ముందు నుంచుని నడుపుతాను మీ రథాన్ని అన్నా నడవలేదు. అలాగే మహాకానుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేను నడిపిస్తానయ్యా మీకు ఇందుకయ్యా గొడవ అంటాను, మీరు రండి ఎక్కండి రథం, ఆ బాణాలు నేనే సప్లై చేస్తాను, దానికి కావలసిన వనరులు నేనే సప్లై చేస్తాను అంటూ ఉంటే అది నిర్ణయం మీరు తీసుకున్నటువంటి. మీరేం చేయక్కర్లే, ఆ నిర్ణయం మీద గట్టిగా నిలబడండి. లాక్కెళ్ళే బాధ్యత మహాకానుడిదే. ఇంకా అంతా ఆయనే చేసుకుంటే ఇంకా నీ గొప్పే ఉంది అంచేత మనం మీరు కంగారు పడిపోయి నేను మార్చేశాను అనుకుంటే మళ్ళా పప్పులో గాలేస్తాం మనం. వ్యక్తిగత ఇంకా తర్వాత ఇప్పుడు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ ఒకవేళ అర్థం కాకపోతే ఆపి అడగండి నన్ను. వ్యక్తిగత జీవన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ ఏ విధమైన సత్ప్రయోజనము ఆశించకుండా సిద్ధ సంకల్పుడైన మహాకాలుని కార్యక్రమములో, సిద్ధ సంకల్పుడైన మహాకాలుడు అంటే ఒక ప్రేరణ మీకు వచ్చింది అది చేయాలనుకున్నారు జరిగిపోతుంది అది. సిద్ధ సంకల్పం అంటే అదే మీ ద్వారా జరగటం అన్నది మీరు చూస్తూ ఉండండి, అది ఆనందం. రామకృష్ణ పరమహంస ద్వారా అనేక మెరుకలు జరిగాయి. నేను చేశానందు క్రైస్ట్ నడుస్తూ వెళ్ళాడు, ఆ క్రైస్ట్ యొక్క అంగి గుడ్డివాడికి తేలింది, కళ్ళు వచ్చాయి. ఎందువల్ల వచ్చింది? క్రైస్ట్ వాళ్ళు వచ్చిందా? మహాకాలుడు నిర్ణయించుకున్నాడు, దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు, అతని ద్వారా ఆ శక్తి వెళ్ళింది. అందుకే ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ దట్ హీల్స్. మీ విశ్వాసం, అలాగే మీరు ఈ విశ్వాసం ఉంచుకోండి, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఈరోజు ఈ మహాకాలుడి యొక్క కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను కనుక ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి వనరులు మీరు ఎత్తుకోకాలి, అవే పరిగెత్తుకుంటూ వస్తాయి మీ దగ్గరికి. మిలిటరీకి కావాల్సిన సామాన్లన్నీ వాడు అక్కడ మోసపోతాడా ఏంటి? అవే పరిగెట్టుకుంటూ ఆ బాంబులు కానీ అవి కానీ కావాల్సినవి మీ చేతిలో పెట్టబడతాయి, దానికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఆ బాంబులు ఎలా ఉంటాయి, AK-47 రైఫిల్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియకపోతే ఎలాగో. అంచేత ఆ మహాకాలుడికి కావలసినటువంటి ఆ నూతన అస్త్రాలు కూడా మనమే తయారు చేసుకుంటాం, దానికి కావలసిన ట్రైనింగ్ తన ఇస్తాడు. ఎలా ఇస్తున్నాడో ఏమి ఇస్తున్నాడో చూసుకుంటూ ఉండండి మీరు నిత్య జీవితంలో. అంచేత సిద్ధ సంకల్పుడైన మహాకాలుని కార్యక్రమములో విరాట్ స్థూల సూక్ష్మ కారణ తలాలలో జరిగే భయంకరమైన మహాభారత సంగ్రామంలో నా పాత్ర తెలుసుకొనుటకు, దేహమును దేవాలయముగా మార్చుకొనుటకు, ఆ విధముగా పరిణితి చెందిన ఉపకరణాలను ఆ మహాకాల జ్వాలలో సమిధలుగా ఉపయోగపడిన గురువులు రగిల్చిన యజ్ఞాగ్నిలో, అందుకని గురు చరిత్రలు చదవమంటున్నారు.